ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం ప్రణామ్ పథకం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీచే 2023 జూన్ 28వ తారీఖున ఆమోదించబడింది. ఈ పథకం పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, భూమాత పోషణ, సంరక్షణ మరియు పునరుజ్జీవనంను సూచిస్తుంది. పిఎం ప్రణామ్ నేలను సొంత తల్లిలా ఆదరించి సంరక్షించి భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. గ్రామస్థాయి నుంచి మనందరం సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుంది. పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడం. అధిక ఉత్పత్తి లక్ష్యాలతో అనూహ్యంగా పెరిగిన రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నేల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తోంది. దీని నివారణకు భూసార పరీక్షల ఆధారిత సమగ్ర ఎరువుల వినియోగం అత్యంత అవసరం. నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం, తద్వారా సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతుల ఆచరణ మరియు సహజ వనరుల సంరక్షణ దిశగా సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ సేద్యం, ఆచ్ఛాదన, దున్నకుండా వ్యవసాయం చేయడం, పంట మార్పిడి వంటి సురక్షిత సాగు విధానాల ఆచరణ భూమికి శ్రీరామ రక్ష. ప్రస్తుత వ్యవసాయాన్ని ఈ పద్ధతుల వైపు మళ్లించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వ్యవసాయంకి సుస్థిర ఉత్పాదకతకు అవసరమైన దూర సుదీర్ఘ ప్రణాళికలు సాధ్యమవుతాయి. ఇలాంటి సమీకృత ఎరువుల యాజమాన్యం ద్వారా వ్యవసాయంలో పర్యావరణ హితమైన సుస్థిర ఉత్పత్తితో పాటు భూసారాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. సమీకృత ఎరువుల యాజమాన్యం అంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన పద్ధతిలో వినియోగించాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యాన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆయా పంటలపై పరిశోధనలు చేసి సూచించిన ఎరువుల మోతాదులను ఉద్యాన మరియు వ్యవసాయ పంచాంగాలలో పొందుపరిచి రైతులకు అందుబాటులో ఉంచబడినవి. ఆయా పంటలలో సూచించిన మోతాదులో ఎరువుల వినియోగం పంట దిగుబడులను పెంచడమే కాక నాణ్యమైన పంటల ఉత్పత్తికి బాటలు వేస్తాయి. సారవంతమైన నేలల్లో పండించిన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు రుచిని కూడా ఆస్వాదించగలం. తద్వారా రైతులకు మంచి రాబడి పొందడానికి దోహదపడుతుంది. అంటే అధిక దిగుబడులే కాదు, అధిక రాబడులు కూడా అన్నమాట. ఈ సమగ్ర పోషక యాజమాన్యం రైతులకు మరియు పర్యావరణానికి ఇరువురికి లాభం చేకూర్చడమే కాక నేలను సారవంతంగా ఉంచి రాబోయే తరాలకు అందించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రండి, మనందరం కలిసి సమీకృత ఎరువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా లాభసాటి సుస్థిర వ్యవసాయానికి చేయూతనిద్దాం. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత సంకల్పయాత్రలో కేంద్ర ఎరువుల శాఖ ద్వారా పిఎం ప్రణామ్ పథకాన్ని మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు తెలియజేయడం ఒక ముఖ్య భాగం. సమీకృత ఎరువుల యాజమాన్యం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు నానో ఎరువుల వినియోగాన్ని గురించి వివరించడానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వారు పలు ఎరువుల కంపెనీల, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది మరియు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా నీటిలో కరిగే ఎరువులను మరియు నానో ఎరువులను డ్రోన్ల సహాయంతో వివిధ పంటలు మరియు మొక్కలపై పిచికారి పరిచయం చేయబడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని వేల డ్రోన్ల ప్రదర్శనలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించబడ్డాయి. ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరియు వాటి ప్రయోజనాలను అనుసరించడానికి మార్గాలను సుగమం చేస్తాయి. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పిఎం ప్రణామ్ వంటి ప్రయోజనకరమైన పథకాన్ని గురించిన సమాచారం ప్రజలకు చేరవేయడానికే కాక సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆకళింపు చేసుకుని అవలంబించడానికి బాటలు వేస్తాయి. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడానికి నిదర్శనం లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా డ్రోన్ల ప్రదర్శనలు తిలకించడం, నానో ఎరువుల ప్రయోజనాన్ని గుర్తించడం, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా వినియోగం యొక్క పనితనాన్ని గమనించడం. ఈ కార్యక్రమాలలో జరిగిన చర్చల ఫలితంగా సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులు తెలుసుకొని సుస్థిర విధానాల వైపు మొగ్గు చూపడానికి దోహదపడ్డాయి. ఔత్సాహిక రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి కనబరచడమే కాక ఈ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావించారు. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ల కేంద్రాల ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి తద్వారా వారి జీవనోపాధికి దోహదం చేస్తున్నాయి. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా వికసిత భారత సంకల్ప యాత్రలకు ప్రోత్సాహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. దీని మూలంగా మనం గమనించాల్సింది ఏంటంటే వికసిత భారత సంకల్ప యాత్ర ఒక సాధారణ ప్రయాణ కార్యక్రమం కాదు. భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికత మరియు సుస్థిరత మేళవించిన మార్పు దిశగా సమాయత్తం చేసే బృహత్తర కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగింపు ద్వారా దేశ వ్యవసాయ పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, సతత హరిత విప్లవాన్ని పెంపొందించడానికి నమ్మకమైన ప్రామాణికాన్ని అందిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పర్యావరణ హితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి బాటలు వేస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం యొక్క బీజాలు వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన సుస్థిర భారతదేశాన్ని వికసింప చేయడానికి నాంది కానుంది. మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
ఈ రోజు మనం బొప్పాయి ప్రవర్తనం, విత్తుట, నారు పెంపకం, ఎరువులు, ఫర్టిగేషన్ మరియు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం.
వెంకటరామన్నగూడెం ప్రాంతపు రైతులు అన్నదాత కార్యక్రమాన్ని చూస్తున్న సమయం.
ఈ రోజు అన్నదాత ప్రోగ్రామ్ లో బొప్పాయి సాగు గురించి చూసాం కదా, మనం కూడా బొప్పాయి పెంచితే ఎలా ఉంటుంది?
ఇదేదో మంచి ఆలోచనలానే ఉంది.
దేని గురించి మాట్లాడుకుంటున్నారు?
బొప్పాయి సాగు చేస్తే ఎలా ఉంటుందా అని మాట్లాడుకుంటున్నాము.
అవునా, నేను కూడా బొప్పాయి గురించి చాలా విన్నాను. బొప్పాయి డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్లేట్లెట్ కౌంట్ పెంచుతుంది. బొప్పాయి పండ్లలో పీచు పదార్థాలు ఉండడం వలన అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.
అవును, నేను కూడా మొన్న న్యూస్ పేపర్ లో చదివాను. బొప్పాయికి క్యాన్సర్ ని అరికట్టే లక్షణాలు మరియు మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే లక్షణాలు కూడా ఉన్నాయంట.
అయితే మరి బొప్పాయిని ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం.
ఎలా తెలుసుకుందాం?
టీవీలో కింద ఇచ్చిన నంబర్ కి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం.
సరే, నేను చేస్తున్నా.
రైతులు మరియు సైంటిస్ట్ మధ్య సంభాషణ.
నమస్తే మేడం, నేను వెంకటరమణగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీవిద్య.
నమస్కారం అండి, చెప్పండి.
నేను ఈ రోజు జరిగిన అన్నదాత కార్యక్రమంలో మీరు చెప్పిన బొప్పాయి సాగు గురించి విన్నాను. నేను కూడా బొప్పాయిని సాగు చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద మీ సలహాలు కావాలండి.
తప్పకుండా అండి, మీరు ఒకసారి వెంకటరామన్నగూడెం కేవీకే వచ్చి నన్ను కలవండి. బొప్పాయి సాగు గురించి ఇంకా వివరంగా చెప్తాను.
సరే మేడం, అయితే నేను రేపు మిమ్మల్ని కలుస్తాను.
రైతుల మధ్య సంభాషణ.
మనల్ని రేపు ఒకసారి కేవీకేకి రమ్మన్నారు, అక్కడ వివరంగా చెప్తానన్నారు.
సరే, అయితే రేపు మనం కలిసి వెళ్దాం. తర్వాత రోజు రైతులు కేవీకేకి వెళ్తారు.
నమస్తే మేడం, మీతో ఫోన్లో మాట్లాడాను కదండి బొప్పాయి సాగు గురించి. నేను శ్రీవిద్యాని.
నమస్తే అండి, రండి కూర్చోండి. మీరు ఇంతకు ముందు ఏమైనా బొప్పాయి సాగు చేశారా?
లేదండి, ఇదే మొదటిసారి.
మీరు ఎన్ని ఎకరాల్లో బొప్పాయి సాగు చేద్దాం అనుకుంటున్నారు?
మేము ముగ్గురు కలిసి 5 ఎకరాల్లో బొప్పాయి సాగు చేద్దాం అనుకుంటున్నామండి. పండ్ల మొక్కలలో చీడపీడలని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే బొప్పాయి రకాల గురించి చెప్పండి.
బొప్పాయిలో చాలా రకాలే ఉన్నాయండి. దాంట్లో అర్క ప్రభాత్, రెడ్ లేడీ, కోటు, పూసా డ్వార్ఫ్ ప్రముఖమైనవి. అందులో రెడ్ లేడీ ఏమో మంచి దిగుబడినిస్తుంది. అర్క ప్రభాత్, వీటి కాయలు 10 నుండి 12 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కోటు పపాయి తీయటకు అనువైనది, మరియు పూసా డ్వార్ఫ్ అయితే పొట్టి రకం.
బొప్పాయి ప్రవర్ధనం ఎలా చేయాలి?
విత్తనం ద్వారా ప్రవర్తనం చేస్తారండి. హైబ్రిడ్ రకాల పండ్ల నుండి తీసిన విత్తనాలను ప్రవర్ధనానికి పనికిరావు.
సరే అండి, మరైతే ఇప్పుడు ఎకరానికి బొప్పాయి విత్తనం ఎంత పడుతుంది?
బొప్పాయిలో గైనోడైషియస్ మరియు డైషియస్ అనే రెండు రకాలు ఉంటాయండి. ఎకరానికి గైనోడైషియస్ అయితే 20 గ్రాములు మరియు డైషియస్ అయితే 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనంను 22.5 x 15 cm 150 గేజ్ మందం గల పాలిథిన్ బ్యాగ్లో పెంచాలి. పాలిథిన్ బ్యాగ్ను పశువుల ఎరువు ఇసుక మట్టితో నింపాలి. ఇలానే కాకుండా మట్టి, వానపాముల ఎరువు మరియు వెర్మికలైట్లను సమపాళల్లో కలుపుకుని ఈ మిశ్రమానికి ట్రైకోడర్మా హరిజియానం జీవశీలీంద్ర నాశిని కలుపుకుని నారును పెంచవచ్చు. బొప్పాయిలో నారు పెంపకం ముఖ్యమైన దశ. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొప్పాయి పంటకు వైరస్ తెగులు ఉధృత ఎక్కువగా ఉండటం వలన దీనిని నారు దశ నుండే అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
మరి ఆ రసం పీల్చే పురుగులు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అండి?
40 x 60 mesh నైలాన్ వలల్లో పెంచడం వలన రసం పీల్చు పురుగులను లోపలికి రాలేవు. ఈ మొక్కలను నర్సరీ నుండి ప్రధాన పొలంలో నాటే 5 రోజుల ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముందుగా దున్ని ఉంచిన ప్రధాన పొలంలో ఎటు చూసిన 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 x 40 x 40 cm గుంతలు తీసుకోవాలి. పై మట్టికి 5 కిలోల పశువులెరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పైరలం, 20 గ్రాముల ఫాస్ఫోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంతను నింపుకోవాలి. అధిక వేసవిలో మరియు అధిక వర్షాలు పడే సమయాల్లో నాటకూడదు. 45 x 60 రోజుల వయసున్న 15 cm పొడవున్న మొక్కలని గుంతల్లో సాయంత్రం పూట నాటుకోవాలి. గైనోడైషియస్ రకాలతో గుంతకు 1 మొక్క, డైషియస్ రకాలలో 3 మొక్కల చప్పున నాటుకోవాలి. డైషియస్ రకాలలో 4 నుండి 5వ నెలల పూతకు వచ్చిన తరువాత ప్రతి 20 ఆడ మొక్కలకు 1 మొక్క చప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి.
మరి బొప్పాయి మొక్కలకు ఎరువులు ఎంత మోతాదులో ఎన్నిసార్లు ఇవ్వాలండి?
ఏకలింగాశ్రయ దీర్ఘకాలిక రకాల బొప్పాయి మొక్క 1 ఇంటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదప పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. 2 నెలలకొకసారి సంవత్సరంలో 6 సార్లు ఎరువులను వేయాలి. సూక్ష్మధాతు లోప నివారణకు 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రాము బొరాక్స్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాముల యూరియా, 10.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వారం రోజుల వ్యవధిలో 48 వారాలు ఇవ్వాలి. భాస్వరపు ఎరువుని ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకొకసారి 260 గ్రాముల చెట్టు పొదల్లో కలపాలి.
బొప్పాయి సాగులో ఏ దశలో ఎంత మోతాదు ఎరువులు వేయాలి?
నాటినప్పుడు యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కలకు 20 గ్రాముల చొప్పున వేయాలి. నాటిన 5 నుంచి 8 వారాల మధ్య 30 గ్రాముల చొప్పున యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను ఇవ్వాలి. 13 నుండి 16 వారాల మధ్య యూరియా 50 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 30 గ్రాములు ఇవ్వాలి. ఆ పై వారాలలో 50 గ్రాముల యూరియా, 90 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఇవ్వాలి.
బొప్పాయి సాగులో నీటి యాజమాన్యం ఎలా చేయాలి?
మొక్క మొదళ్ళ దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టి ఎడల అధిక దిగుబడులను పొందవచ్చు. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకు అయితే 2 రోజులకు ఒకసారి 8 లీటర్ల నీటిను, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 x 25 లీటర్ల నీటిను అందించేటట్లు డ్రిప్పర్ను అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరమును బట్టి నీరు అందించాలి. ఈ విధంగా చేస్తే మొక్క మంచి ఆరోగ్యంగా పెరగడంతో పాటు మంచి దిగుబడినిస్తుంది.
ధన్యవాదములు అండి, మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తామండి.
ధన్యవాదాలు.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
నా పేరు అపర్ణ. నేను పశ్చిమ గోదావరి జిల్లా కాడపల్లిగూడెం దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఖరీఫ్లో సాగు చేయదగిన ఔషధ సుగంధ తైల పంటలు. వీటిలో కనుక మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక మూడు విభాగాలు ఉంటాయి. వాటిలో ఔషధ మొక్కలు, సుగంధ తైల మొక్కలు మరియు తమలపాకు. మన రాష్ట్రంలో తమలపాకు, అశ్వగంధ ఎక్కువగా సాగులో ఉన్న ఔషధ మొక్కలు. వీటిలో తమలపాకు కనుక చూసుకున్నట్లయితే మనకి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర గల చింతలపూడి, అదేవిధంగా లంక గ్రామాలు ఈ తమలపాకు సాగుకి ప్రసిద్ధి. వీటిలో ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఇటీవల విడుదల చేసిన స్వర్ణకపూరి రకము సాగుకి మన రాష్ట్రంలో అనువుగా ఉంటుంది. తమలపాకు సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రెండు రకాలు, కపూరి రకాలు మరియు బాంగ్లా రకాలు. కపూరి రకాలు యొక్క ఆకులు పలుచగా లేత ఆకుపచ్చ రంగులో ఉండి పొడవుగా ఉంటాయి. అలాగే బాంగ్లా రకాలు వచ్చేసి ముదురు ఆకుపచ్చ రంగులో దళసరిగా ఉండి ఎక్కువ గాఢత గల ఆకులు. దక్షిణ భారత రాష్ట్రాలు కపూరి రకాలు సాగుకి అత్యధిక ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల వారు గాఢత తక్కువ గల కపూరి రకాలను ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మన రాష్ట్రంలో కపూరి రకాలు, ముఖ్యంగా స్వర్ణ కపూరి అన్న తమలపాకు రకం సాగుకి అత్యంత అనువైనదిగా ఉంటుంది. ఇక తమలపాకు సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే ఖరీఫ్లో అవిసె గింజలు నాటుకోవటం ద్వారా వీటి సాగును ప్రారంభించవచ్చు. ఈ అవిసె మొక్కలను సాళ్లల్లో మీటర్ ఎడం సాళ్లల్లో నాటుకొని అవి అరమీటర్ నుంచి మీటర్ ఎత్తు వరకు వచ్చిన తర్వాత మనము ముదురు తోటల నుంచి చివరి కొమ్మలను మనము తమలపాకు తీగలను కత్తిరించుకొని ఈ అవిసె మొక్కల యొక్క మొదళ్లలో నాటకం ద్వారా వీటి సాగును మనము ప్రారంభించవచ్చు. తమలపాకు తోటల సాగు ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే వాళ్ళ పొలంలో వాళ్ళే చేసుకుంటూ ఉంటారో వాళ్ళ సాగు చేసినట్లయితే కనుక లాభసాటిగా ఉంటుంది. ఎందుకనగా ఈ తమలపాకుల సాగుకి ఎక్కువ కూలీల అవసరం ఉంటుంది. అదే పెద్ద రైతులు కూలీల ద్వారా వీటి సాగును చేపట్టడం జరిగినట్లయితే కనుక ఆదాయం అంతగా ఉండదు. కాబట్టి సొంతంగా చేసుకునే చిన్న సన్నకారు రైతులు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి తమలపాకులో తోటల్లో కనుక పనిచేసే వాళ్ళట్లయితే కనుక మనకి తమలపాకు తోటల సాగు ద్వారా అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తమలపాకుల సాగులో ప్రధానంగా పురుగులు తెగుళ్ళు ఏమైనా ఉన్నట్లయితే కనుక మనము ఆకులను నేరుగా తినడం జరుగుతుంటుంది. కాబట్టి పురుగు మందులు వాడటం ఇష్టారాజ్యంగా కాకుండా మనము ఎక్కువగా వేప గింజల కషాయం కానీ లేకపోతే వేప నూనెల పిచికారీ ద్వారా కానీ మనము పురుగు మరియు తెగుళ్లను అరికట్టుకోవాలి. ఇకపోతే సుగంధ తైల పంటల విషయానికి వచ్చినట్లయితే కనుక మన రాష్ట్రంలో నిమ్మగడ్డి, అదేవిధంగా పామరోజా గడ్డి, వట్టివేరు, తులసి మొదలగు పంటలు అనువుగా ఉంటాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే కోస్తా జిల్లాలు అయినటువంటి గోదావరి జిల్లా, విశాఖపట్నము, లేకపోతే శ్రీకాకుళం ఇటువంటి జిల్లాలన్నింటిలో కూడా నిమ్మగడ్డి సాగును రైతులు చేపట్టడం జరిగింది. దాని ద్వారా నూనెని వాళ్ళ స్థానిక పొలాల్లోనే ఉత్పత్తిని సేకరించి వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి చూడటం జరుగుతుంది. ఇక సుగంధ తైల పంటల సాగులోకి వస్తే కనుక మనకి నిమ్మగడ్డి, సిట్రనల్లా గడ్డి, వట్టివేరు, తులసి తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది సబ్జా. వీటి ద్వారా తైలాన్ని, అదేవిధంగా గింజల్ని కూడా సేకరించి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సుగంధ తైల పంటల సాగు విషయానికి వచ్చినట్లయితే కనుక నేలని 4-5 సార్లు శుభ్రంగా దున్నుకొని ఎటువంటి గడ్డలు రాళ్ళు లేకుండా చూసుకొని ఆ తర్వాత ఎక్కువగా అధిక మోతాదుల్లో సేంద్రియ ఎరువులు అనగా పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువు కానీ లేకపోతే పచ్చి రొట్ట పంటలుగా వేసి అభివృద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ ఔషధ మొక్కల సాగు చేపట్టుకోవాలి. ఎందుకనగా ఇతర వాణిజ్య పంటల్లో లాగా లేదంటే ఇతర పంట పొలాల్లో పిచికారీ చేసినట్లు మనము ఇష్టారాజ్యంగా పురుగు తెగుళ్ల మందులు ఈ ఔషధ సుగంధ తైల పంటల్లో మనము పిచికారీ చేయరాదు. ఎందుకనగా ఈ సుగంధ ఔషధ తైల పంటల యొక్క ఉత్పత్తులన్నీ కూడా మనకి సూటిగా కానీ లేకపోతే ఇతర ఉత్పత్తులతో కలిపి కానీ మనకి ఔషధాల రూపంలో వినియోగించడం జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క సాగు, అదేవిధంగా వీటిపై మనము పిచికారీ చేయబోయే పురుగు మందుల మీద కానీ అధిక శ్రద్ధ కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక నిమ్మగడ్డ విషయానికి వచ్చినట్లయితే కనుక కృష్ణ, కావేరి, ఓడి 19 రకాలు ప్రధానంగా సాగులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సీమేప్ లక్నో వాళ్ళు అధిక గడ్డి దిగుబడి, అట్లానే అధిక సిట్రాల్ దిగుబడి గల NLG 84 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సుగంధ తైల మొక్కల్లో ఎవరైనా కానీ మనకి మేలైన వంగడాలు కావాల్సిన వారు సీమ్యాప్ లక్నో కానీ లేకపోతే సీమ్యాప్ హైదరాబాద్ అని సంప్రదించి విత్తనాలు సేకరించుకోవచ్చు. ఈ సుగంధ తైల పంటల సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే నిమ్మగడ్డి కానీ లేకపోతే సిట్రునెల్ల గడ్డి కానీ వట్టివేరు కానీ సాగు విధానాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. మొదట వీటిని విత్తనాల ద్వారా మనం ప్రవర్తనం చేసుకొని తర్వాత అవి దుబ్బులు పెట్టిన తర్వాత మనము 2 నెలలకి ఒకసారి కోతకొచ్చి వాటి నుంచి నూనె తీసిన తర్వాత ఆ దుబ్బుల నుంచి వచ్చే పిలకల్ని కనుక మనం తీసుకొని విడిగా నాటినట్లయితే కనుక మనము వీటి సాగు యొక్క విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చును. ఈ నిమ్మగడ్డి మనం నిమ్మగడ్డి కానీ సిట్రునెల్ల గడ్డి కానీ పామరోజ గడ్డి కానీ మనం సాగు చేపట్టినట్లయితే కనుక ప్రతి సంవత్సరంలో ప్రతి 2 నెలలకి ఒకసారి మనకి కట్టింగ్కి వస్తుంది. వాటి నుంచి మనం గడ్డి సేకరించుకొని వాటి నుంచి తైలము తీసి విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కోత అనంతరము మరియు నీళ్లు పెట్టేసి మనకి ఎరువులు వేసుకున్నట్లయితే కనుక మళ్ళీ 2-3 నెలల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులను అనుసరించి 2-3 నెలల్లో మరి రెండవ కోత, అట్లానే తర్వాత 2 నెలలకి 3వ కోత అట్లా రావడానికి అవకాశం కాదు. ఒక సంవత్సరంలో సాలీనా మనకు 5-6 కోతలు మనం తీసుకోవచ్చు. అట్లానే వాటి నుంచి మనం నూనెని సేకరించుకోవచ్చును. ఇకపోతే తులసి సబ్జా సాగు విషయానికి వచ్చినట్టయితే ఈ పంటలన్నీ కూడా వర్షాధారంగా కానీ లేకపోతే నీటి సౌకర్యం ఉన్న తోటల్లో కానీ సాగుకు అనుకూలమైనవి. తులసిలో మేలైన విత్తనాల కోసం మనము సీమ్యాప్పాన్ని సంప్రదించవచ్చు. ఇక తులసి సాగు విషయానికి వచ్చినట్లయితే కనుక తులసి చాలా తేలికగా తక్కువ వ్యవధిలోనే సులభంగా పెరిగే మొక్క కాబట్టి వీటి సాగుకు అంతగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. వీటి సాగుకు కూడా ముందుగా చేపట్టవలసిన అంశం ఏంటంటే మనము నేలను శుభ్రంగా దున్నుకొని కలుపు కానీ లేకపోతే ఇతర రాళ్ళు ఇవన్నీ లేకుండా చూసుకొని ఔషధ మొక్కల సాగులో ప్రధానంగా మనము సేంద్రియ ఎరువులు వాడతాము కాబట్టి అదేవిధంగా తులసికి కూడా మనము సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు కానీ లేకపోతే పచ్చిరొట్ట పైరులు దున్నటం ద్వారా వచ్చే సేంద్రియ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా నేలలో బాగా కలిగి దున్నుకొని విత్తనాల ద్వారా ఈ తులసిని మనము సాగు చేయవచ్చును. తులసిలో మనము పచ్చి ఆకు కానీ ఎండు ఆకు కానీ మొత్తం మొక్క కానీ లేదా ఆకుల నుంచి చూసే నూనెను కానీ విక్రయించుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా వారి వారికి అనువుగా ఉండేది, అంటే కొంతమంది రైతులు తులసిని మొక్క ద్వారా మొక్క మొత్తం అమ్మటానికి ఇష్టపడతారు, అదేవిధంగా కొంతమంది రైతులు నూనె తీసి విక్రయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి వారి వారి అవసరాలకు అనుగుణంగా లేదా వారికి ఏదైతే ఇష్టమైన పద్ధతి ఉందో వాటి ద్వారా తులసిని మనము విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ కరోనా ఔషధాల తయారీలో ఈ తులసి యొక్క ఉత్పత్తులను అధికంగా వాడుతున్నారు కాబట్టి ప్రస్తుత తరుణంలో తులసి యొక్క సాగుకి మంచి ఆదరణ ఉంది కాబట్టి రైతులు సద్వినియోగపరచుకుంటే బాగుంటుంది. అదేవిధంగా నూనె కోసం ఒకవేళ తులసి కనుక సాగు చేపట్టినట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో అనగా గాలిలో తేమ అధికంగా గల ప్రాంతాల్లో తులసి సాగు చేపట్టినట్లయితే కనుక వాటి ఆకుల నుంచి నూనె దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తులసిని నూనె కోసం సాగు చేసేటప్పుడు ఈ లక్షణాలు కనుక గుర్తుపెట్టుకొని సాగు చేసినట్లయితే అధిక ఫలసాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఔషధ మొక్క మనం ఖరీఫ్లో సాగుకు అనుకూలంగా ఉన్నది ఏంటంటే సబ్జా మొక్క. వీటిల నుంచి మనము గింజలు తీసుకొని అలాగే నూనెను కూడా తీసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము తులసికి ప్రత్యామ్నాయంగా కొంత భాగంలో సబ్జా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఔషధ మొక్కల సాగుకు కనుక వచ్చినట్లయితే ప్రధానంగా మన రాష్ట్రంలో సాగులో ఉన్న ఔషధ మొక్క అశ్వగంధ. ఈ అశ్వగంధను రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురము వీటిల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. ఇది స్వల్పకాలిక మొక్క కాబట్టి మనకి వర్షాధారంగా సాగు చేయడానికి రాయలసీమ జిల్లాల్లో బాగా అనుకూలము. వీటిలో ఈ మధ్యకాలంలో అధిక విటానిఫరిన్ గల వల్లభ అశ్వగంధ అనే రకము DMAPR ఆనంద్ గుజరాత్ వారు విడుదల చేయడం జరిగింది. దాని సాగును ఇక్కడ మన జిల్లాలో పరీక్షించి చూడగా మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే ఈ రకం యొక్క దిగుబడి కానీ లేకపోతే నాణ్యత కానీ బాగుంది అని తేలింది. కాబట్టి ఆసక్తి గల రైతులు ఈ విత్తనాలను కనుక సేకరించుకొని వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అదేవిధంగా నాణ్యమైన దిగుబడులను పొందటానికి అవకాశం ఉన్నది. ఇక అశ్వగంధ కాకుండా ఈ మధ్య కాలంలో మనకి నీటి వసతి ఎక్కువగా గల అంటే వరి పండించే ప్రాంతాల్లో కొద్దో గొప్ప వరి బదులు వేసుకోవటానికి మనకి అనువుగా గల ఔషధ మొక్క ఏంటంటే వస. వసలో మన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామనగూడెం వారు కొత్తగా జాతీయ స్థాయిలో స్వర్ణస్వర అనే వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. స్వర్ణస్వర అనే ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వీటిలో అధిక కొమ్ముల దిగుబడి అదేవిధంగా నాణ్యమైన దిగుబడి ఉండటం వల్ల వీటి యొక్క సాగు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎక్కడైతే మనకి నీటి ముంపుకు గురవుతామో నీటి పారుదల వసతి లేని భూములు ఉంటాయో వాటిల్లో ఈ వస కానీ లేకపోతే కోస్తా జిల్లాల్లో నీటి పారుదల సౌకర్యం లేని భూములు అదేవిధంగా నీటి ముంపుకి తరచూ నీటి ముంపుకి గురయ్యే ప్రాంతాలు గల భూములు కనుక ఉన్నట్లయితే వాటిల్లో ఈ క్రింద పేర్కొన్న ఔషధ మొక్కలు అనగా వస, జలబ్రహ్మి, సరస్వతి ఆకు, గుంటగలగరాకు మొదలగునవి సాగు చేసుకోవచ్చును. వీటికి ఎప్పుడూ కూడా నీటి వసతి ఉండాలి. అదేవిధంగా నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాలు అయితే వీటి సాగు అత్యధికంగా వీటి సాగు బాగుంటుంది. గుంటగలగరాకు, జలబ్రహ్మి అదేవిధంగా వసకి నికరమైన మార్కెట్ ఉండటం మూలంగా వాటి సాగు కూడా రైతులకి ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది. తెప్పతీగ మరియు నేలవేము సాగు విషయానికి వచ్చినట్లయితే తెప్పతీగను మనము ప్రధాన పంటగా కాకుండా పండ్ల తోటల చుట్టూర్తా గల కంచెల మీద కానీ లేకపోతే చుట్టూర్తా ఉండే చెట్లపైన కానీ పాకించుకున్నట్లయితే రైతులకి ఎంతో కొంత అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటి మీద వచ్చే పురుగులు మరియు తెగుళ్ళు కూడా చాలా తక్కువ కాబట్టి ఎటువంటి పిచికారీలు కానీ లేకపోతే ఎటువంటి అదనపు ఎరువులు వేయనవసరం లేకుండానే మనకు ఎంతో కొంత అదనపు ఆదాయం ఇస్తుంది. ఇక నేలబేము సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే ఇది స్వల్పకాలిక మొక్క, అదేవిధంగా తొలకరిలో వర్షాధారంగా కూడా సాగుకు అనుకూలంగా ఉంటుంది. వీటి యొక్క గింజల్ని మనం సహజ సిద్ధంగా సేకరించి అవి కనుక మన పొలాల్లో కనుక చల్లి మనం 3 నెలల తర్వాత మొదటి కోత కనుక తీసుకొని తర్వాత నీరు పెట్టి ఎరువులు కనుక వేసినట్లయితే మళ్ళీ 2 నెలల్లో మనకి 2వ కోతకి వచ్చును. అట్లానే ఈ ఖరీఫ్ సీజన్లో మనము 2 నుంచి 3 కోతలు నేలవేము నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము యాజమాన్య పద్ధతులు కనుక బాగా చేపట్టినట్లయితే సకాలంలో మనము సరైన ఎరువులు అదేవిధంగా పురుగు మందులు అనగా వేప కషాయం లేకపోతే వేపకు సంబంధించిన మాత్రమే మనం పిచికారీ చేసుకుంటా జాగ్రత్తగా మనం సాగు చేసినట్లయితే నేలవేము నుంచి కూడా మనము అధిక ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మన పండ్ల తోటలు కానీ లేకపోతే కొబ్బరి తోటలు చుట్టూర్తా కానీ మనము ఔషధ మొక్కలైన ఎర్రచందనం కానీ శ్రీగంధం మొక్కలు కానీ లేకపోతే టేకు మొక్కలు కానీ కూడా పెంచుకొని మనము అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పండ్ల తోటలు లేదంటే కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా పెంచదగిన ఇతర ఔషధ మొక్కల సాగు విషయానికి కనుక వస్తే మనకి మాచపత్రి కానీ పొడపత్రి కానీ లేకపోతే నన్నారి కానీ ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవచ్చును. గత 2 సంవత్సరాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నన్నారి సాగుకి కొంతమంది రైతులు ఆసక్తి చూపడం జరిగింది. అదేవిధంగా సాగు కూడా చేపట్టడం జరిగింది. ఈ నన్నారి మొక్క అనేది బహువార్షిక మొక్క. దీంట్లో ఉండే సౌలభ్యం ఏమిటంటే మనకి మార్కెట్ మనకి మంచి రేటు ఉన్నప్పుడే మనము నేలవేమ యొక్క వేర్లను తవ్వుకొని అమ్ముకోవచ్చు. ఒకవేళ మనకి మార్కెట్ లేదు అనుకుంటే మనం వాటిని అలా వదిలేసినట్టు ఇబ్బంది ఏమీ ఉండదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత అయినా కానీ మనం ఈ నన్నారి వేర్లను మనం తవ్వుకొని మార్కెట్లో విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా మనకి నీటి సౌకర్యం లేని చోట వర్షాధారంగా పెరిగే పంటల్లో సాగు చేయడానికి అనువైన రకాలు. మనము ఈ ఔషధ సుగంధ మొక్కల సాగు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనకి అధిక నీరు లేదంటే అధిక ఫర్టిలిటీ గల నేలలు కావాలి అని మనకి ఎక్కడా ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా ఎవరైతే మనకి వాణిజ్య పంటలు వేసుకోలేరో, అంటే భూసారం తక్కువగా గల ప్రాంతాల్లో ఉండే రైతులు కానీ లేకపోతే వాణిజ్య పంటలు వేసుకోవడానికి అవకాశం లేని రైతులు కానీ ఉన్నట్లయితే, వారు ఈ ఔషధ మొక్కల సాగు చేపట్టినట్లయితే ఎంతో కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కొబ్బరి తోటల్లో కూడా అంతర పంటలుగా వేసుకోవటానికి మనకి ఈ నిమ్మగడ్డి లేదంటే పామరోజ గడ్డి లేకపోతే చిట్టనెల్ల గడ్డి లేదంటే వట్టివేరు ఇలాంటివి అనువుగా ఉంటాయి. అట్లానే మనకి భూమి కోతకు గురయ్యే ప్రాంతాలు ఉంటే, ఎక్కువగా వర్షాధారం ఉండి మనకి భూమి కోతకు గురవుతుంది అనుకున్నప్పుడు మనము ఈ వట్టివేరు కూడా సాగు చేపట్టినట్టయితే భూమి కోతకు గురి కాకుండా ఉండటమే కాక 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మనం కనుక వాటి వట్టివేర్లు వేర్లు కనుక తీసుకొని వాటి నుంచి నూనె ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించుకోగలిగితే రైతులకి ఎంతో కొంత అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన మిత్ర వారికి కూడా నా ధన్యవాదాలు.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
ఇప్పుడు ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతనంగా విడుదల చేసిన ఉద్యాన పంటల వివరాలు విందాం.
ఉల్లిలో సమగ్ర చీడపీడల యాజమాన్యం, తామర పురుగులు, లక్షణాలు. ఆకుల అడుగున భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో పాటు ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. నివారణ: థైమిథోయేట్ లేదా ప్రిపోనిల్ 2 మిల్లీలీటర్లు మరియు మ్యాంకోజెబ్ 3 గ్రాముల లీటరు నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. రాగి లద్దె పురుగు. లక్షణాలు: ఆకులపైన చిన్న చిన్న రంధ్రాలు చేసి లార్వా ఆకు లోపల ఆకు పచ్చదాన్ని పదార్థాన్ని గోకి తింటుంది. నివారణ: క్లోరోపైరిఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. జింకు ధాతు లోపం. లక్షణాలు: జింకు లోపం వలన మొక్కలు పెరుగుదల తగ్గి మొక్కల ఆకులు చివర్ల కాలిపోయినట్టు కనిపిస్తాయి. నివారణ: ఆఖరి దుక్కిలో 20 నుంచి 25 కేజీల జింకు సల్ఫేట్ను 1 హెక్టారుకు వేయాలి. 0.5 జింకు సల్ఫేట్ను జింకు ధాతు లోపం కనిపించినప్పుడు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు ఎండు తెగుళ్ళు. లక్షణాలు: ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణ: మ్యాంకోజెబ్ 3 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2.5 గ్రాములు లేదా కార్బెండజిమ్ మరియు మ్యాంకోజెబ్ మందును పిచికారీ చేయాలి.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.